My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మైండ్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం ఆగస్టు 1, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
Andariki namaskaram. Nenu mee Satya Nagesh. Manobalame mahabalam ani last week manam oka charcha vedikani aa pettukunnam. Last time manasu gurinchi అలాగే ఆలోచనలు వస్తాయా లేకపోతే మనమే ఆలోచిస్తామా అనే విషయాన్ని పూర్తిగా విపులంగా నేను చర్చించడం, నాకు నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరిగింది. అలాగే ఒకరు ఫోన్ చేసి వారికి ఉన్న అనుమానాలని వ్యక్తపరచడం, ఆ దానికి సంబంధించిన వివరాలు నేను ఇవ్వటం, అలాగే ఏదో సమస్యలు చెప్తే వాటికి పరిష్కారాలు చెప్పడం లాంటిది జరిగింది. అలాగే ప్రతి వారం కూడా ప్రతి బుధవారం ఇలాగా 8:30 to 9:30 వరకు ఒక గంట వ్యవధిలో ఈ మనసుకు సంబంధించిన విషయాలు, మానసిక సమస్యలు, వాటి గురించి వివరంగా మాట్లాడడం కోసం ఈ గంట సమయం కేటాయించబడింది. కనుక మీరందరూ ఈ సమయాన్ని ఈ సమయంలో చెప్పే ఈ విషయాలన్నీ వింటూ, అలాగే మీరు ఈ చర్చలో కూడా మీరు పాల్గొంటూ మీకు మీరు అడిగే ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆ ప్రశ్నలని, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా మనసు గురించి చెప్పాలనుకున్నా, మానసిక సమస్యల గురించి వాళ్ళకి తెలియజేయాలనుకున్నా కూడా మీరు నా ద్వారా ఆ సమాచారాన్ని తీసుకుని కూడా వాళ్ళకి చేరవేయచ్చు. ఆ విధంగా మనం అందరం కూడా మన సమాజంలో ఉండే అనేక రకాల మానసిక సమస్యల గురించి, ఆలోచన తీరు గురించి, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుని వ్యక్తిగతంగా ప్రతి మనిషిలోనూ కొన్ని మార్పులు, మంచి మార్పులు వచ్చి ఒక వ్యక్తి కొన్న మానసిక సమస్యల నుంచి బయటకు వస్తే ఆ వ్యక్తికే కాకుండా ఆ కుటుంబానికి, అతనున్న ఆ సమాజానికి కూడా మంచి జరుగుతుందనే ఒక చక్కటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. కనుక మీరందరూ కూడా యాక్టివ్గా పాల్గొని మీకుండే ఏదైనా అనుమానాలు కానీ లేదా ఏదైనా సమాచారం తీసుకోవాలనుకుంటే తీసుకుంటూ, అలాగే మీ దగ్గర ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళకి ఆ సమాచారాన్ని చేరవేస్తారని ఈరోజు మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఈరోజు నేను బలహీనతల గురించి మాట్లాడదలుచుకున్నా, అంటే మానసిక బలహీనతలు. మానసిక బలహీనతలు అనేవి ఏవి పుట్టుకతో రావు, అలాగే మానసిక బలాలు కూడా పుట్టుకతో రావు. ఇవన్నీ కూడా మనం పెంపొందించుకున్నవే. ఏదైనా సరే మనకుండే మానసిక ముద్రలను బట్టే ఉంటాయి. కొంతమంది బలాలు పెంచుకుంటే, అంటే శక్తి సామర్థ్యాలు పెంచుకుంటే, కొంతమంది బలహీనతల్ని పెంచుకుంటారు. ఈ బలాలు పెంచుకున్నా బలహీనతలు పెంచుకున్నా రెండింటికి కారణం ఆ మనిషి యొక్క ఆలోచన తీరు మాత్రమే అని ఖచ్చితంగా చెప్పచ్చు. సో మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక బాక్స్ ఉందనుకున్నాం. ఒక బాక్సులో ఏదో పనికిరాని వస్తువులు పెట్టామనుకోండి, లేదా ఒక పాత న్యూస్ పేపర్స్ని పెట్టామనుకుందాం. ఆ బాక్సులో మీకు ఒక 10 కిలోల పాత న్యూస్ పేపర్లు పెట్టామనుకున్నాం. ఉదాహరణకి 1 కిలో 20 రూపాయలు, 15 రూపాయలు, 15 రూపాయలు అనుకున్నాం. 10 కిలోల న్యూస్ పేపర్లు మనం పాత న్యూస్ పేపర్ల వాడికి ఇస్తే 15 రూపాయలు చెప్పున 150 రూపాయలు విలువ గల వస్తువులు ఆ బాక్స్లో పెట్టినట్టు అవుతుంది. అలా కాకుండా ఆ పెట్టెలో పాత న్యూస్ పేపర్లు కాకుండా చాలా విలువైనవి, వెండి బంగారం, వజ్ర వైడూర్యాలు లాంటివి పెట్టామనుకోండి, వాటి విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మన మనసు అనే ఒక ఈ అంటే మన మెదడు అనేది ఒక బాక్స్ అనుకుంటే, అంటే బ్రెయిన్ అనేది ఒక బాక్స్ అనుకుంటే, దాంట్లో ఉండే మానసిక ముద్రలతో తయారైన ఒక మా ఆలోచన ప్రక్రియతో కూడిన మనసులో మనం ఏం పెట్టామనేది ముఖ్యం. వజ్ర వైడూర్యాలు పెట్టామా, పాత న్యూస్ పేపర్ లాంటి పనికిరాని సమాచారాన్ని పెట్టామా అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. సో మనకి బలాలు ఉండాలి, మంచి శక్తి సామర్థ్యాలు ఉండాలి అంటే ఖచ్చితంగా చాలా మంచి విషయాలు, మనకి శక్తియుక్తులు అంటే మన స్ట్రెంగ్స్ అన్ని కూడా బాగుంటే జీవితంలో మనం కూడా వృద్ధిలోకి వస్తాం, ప్రగతి పదంలో నడుస్తూ ఉంటాం, ఎంతో సంతోషంగా ఉంటుంది జీవితం. అలా కాకుండా బలహీనతలు అనేవి నింపుకుంటూ పోతూ ఉంటే, మనిషి బలహీన పడడమే కాకుండా మానసిక బలహీనతలు మనిషిని కృంగదీస్తాయి, ప్రగతి లేకుండా చేసేస్తాయి. కనుక మన మనసులో మనం ఎటువంటి మానసిక ముద్రలు పెట్టాము అనేది చాలా అతి ముఖ్యమైన విషయం అనుకుంటుంది. సో ఒకవేళ ఏదో కారణం చేతనో లేదా కొన్ని రకరకాల చెడు అనుభవాల వల్లనో ఒకవేళ మనకి మానసిక బలహీనతలు అంటూ మనం మనసులో చేరితే వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. మానసిక బలహీనతల నుంచి బయటపడాలి అంటే ఈ బలహీనత పోవాలి, బలహీనత పోవాలి, బలహీనత పోవాలి అని అనుకుంటూ ఉంటే కుదరదు. మన బలాలను పెంచుకుంటూ ఉంటే బలహీనతలు తగ్గుతూ ఉంటాయి, అలాగే బలహీనతలను తగ్గించుకోవడానికి కూడా కొంత మానవ ప్రయత్నం చేయాలి. అంటే నేను ఈ రోజు నుంచి ఈ మానసిక బలహీనతకి గుడ్ బై చెప్తాను, అలాగా నేను ఏదైనా ఒక పని ఒక మానసిక బలహీనతకి సంబంధించిన వ్యవహారంలో నేను చోటు అంటే మనం ఏదో నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను అనుకున్నప్పుడు మనకు మనం చెప్పుకోవాలి ఏంటంటే, నేను చెయ్యను. ఇప్పటి వరకు ఈ పర్టికులర్ అంటే ఈ మానసిక బలహీనత వల్ల నేను చాలా నష్టపోయాను, ఇది ఇంకా నన్ను నష్టపెట్టేలాగా నేను అవకాశం ఇవ్వకుండా ఈ మానసిక బలహీనతకి నేను ఎదురు తిరిగి నేను ప్రగతి పథంలో వెళ్ళటానికి నేను మానసిక బలహీనతని ప్రోత్సహించను అని మన మనసుకు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంటే ఎవరూ మనల్ని మన మనసును ఎవరూ శాసించరు, మన మనసును ఎవరూ శాసించరు. ఎందుకంటే మళ్ళీ ఎందుకు చెప్పానంటే మన మనసుకి మనమే సూచనలు ఇచ్చుకుంటాం, మన మనసును మనమే శాసిస్తాం. కనుక మనం మాట్లాడుకునేది దీన్ని ఇంటర్నల్ డైలాగ్ అని లేదా సెల్ఫ్ టాక్ అని అంటారు. సెల్ఫ్ టాక్, నాతో నేనేం మాట్లాడుకుంటున్నాను, నాకు నేనేం చెప్పుకుంటున్నాను, నన్ను నేను సమర్థించుకుంటున్నానా, లేదా నేను ఒక్కొక్క అనుభవానికి నేను ఎలాగా తీసుకుంటున్నాను అనేది. దీన్ని క్వశ్చన్ థింకింగ్ అని కూడా అంటారు. క్వశ్చన్ థింకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో ఒక అనుభవం కలిగింది అనుకుందాం, అప్పుడు లేదా ఒక సమస్య వచ్చింది అనుకుందాం, ఆ సమస్య వచ్చినప్పుడు నేను ఆ సమస్యని ఎలా తీసుకోవాలి అంటే అక్కడికి నేను రెండు రకాలుగా నన్ను నేను ప్రశ్నించుకోవాలి. దీన్ని క్వశ్చన్ థింకింగ్ అంటాం. ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ థింకింగ్ని ఏమంటారంటే జడ్జర్ థింకింగ్ అంటారు, అంటే జడ్జ్మెంటల్ అయిపోతాం అన్నమాట. అంటే ఓకే నాకు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని తనను తను సమర్థించుకుంటూ ఏం చేస్తాం, ఇలాంటి సమస్యలు వచ్చాయి, ఇలాంటి సమస్యలు వస్తే ఇలాగే ఉంటుంది, నేను కనుక ఇంకా చాలా వరకు తట్టుకుని నిలబడ్డాను, ఇదే సమస్య వేరే వాళ్ళకి వస్తే వాళ్ళు ఈ మాత్రం కూడా ధైర్యంగా ఉండరు, ఏం చేస్తాం అన్ని కష్టాలు నాకే వస్తాయి అని అనుకుంటూ సమర్థించుకుంటూ ఉంటే సెల్ఫ్ పిటీకి దారితీస్తుంది. సెల్ఫ్ పిటీ అంటే ఏంటి, తన మీద తను జాలి పడుతూ ఉండడం, తన మీద తను జాలిపడుతూ ఉండడం, వేరే వాళ్ళ సానుభూతి గురించి చూస్తూ ఉండడం అనేది ఒక పెద్ద మానసిక బలహీనత. అది ఎందుకు బాధపడాలి? మనం అంగవైకల్యం ఉన్నవాళ్ళు కూడా అద్భుతాలు చూపిస్తున్నారు. ఈ రోజుల్లో చిన్న చిన్న చెడు అనుభవాలకి కృంగిపోయి తన మీద తను జాలి పడిపోయి ఎందుకు ఏంటి అని అనుకుంటూ, చీచి ఎంత మంచి చేసినా చెడు ఎదురవుతుంది అనుకుంటూ బాధపడుతూ ఉంటే అది ఒక రకమైన జడ్జర్ థింకింగ్ లాగా అయిపోతుంది. మరి ఈ జడ్జర్ థింకింగ్ కాకుండా ఏం థింకింగ్ చేయాలి? మరి రెండోది కూడా మనం ఆలోచించాలి కదా. సో క్వశ్చన్ థింకింగ్లో ఒకవైపు జడ్జర్ థింకింగ్ ఉంటే రెండో వైపు లెర్నర్ థింకింగ్ అని ఉంటుంది. లెర్నర్ థింకింగ్ అంటే ఓకే, ఒక అనుభవం కలిగింది లేదా ఒక సమస్య ఎదురైంది, ఈ సమస్య నుంచి నేను ఏం నేర్చుకున్నాను. లెర్నర్ థింకింగ్ ఆ పేర్లోనే ఉంది, ఈ సమస్య నుంచి నేను ఏం నేర్చుకున్నాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేను ఏ విధంగా చేస్తే ఈ సమస్యలోంచి బయటపడతాను అనుకుంటూ సమస్యకి పరిష్కారాన్ని వెతకాలి. ఆ పరిష్కారాన్ని వెతకడంలో మన ప్రజ్ఞని చూపించి చాకచక్యంగా సమస్యలోంచి బయటకు వస్తే చక్కటి అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో మరికొన్ని సమస్యలను పరిష్కరించుకునే ఆ ప్రజ్ఞ పెరుగుతూ ఉంటుంది మనకి. అంతేకాకుండా మనకే కాకుండా మనం 10 మందికి ఉపయోగపడేలా కూడా చేయగలుగుతాం అన్నమాట. అందుకని క్వశ్చన్ థింకింగ్ అనేది ఏం చెప్తుందంటే, మీరు ఎప్పుడు కూడా లెర్నర్ థింకింగ్ వైపు వెళ్ళాలి కానీ జడ్జర్ థింకింగ్ వైపు వెళ్ళకూడదు. జడ్జర్ థింకింగ్ వైపు వెళ్తే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ మరింత కృంగిపోతూ మీ మీద మీరు జాలి పడుతూ వేరే వాళ్ళ సానుభూతి గురించి ఎదురు చూసుకుంటూ డిప్రెషన్కి లోన్ అవుతారు. కనుక ఎప్పుడు అటువైపు వెళ్లకుండా మీరెంతసేపు కూడా ఈ లెర్నర్ థింకింగ్ వైపు వచ్చి ఇప్పుడు నేనేం చేయాలి, ఇటువంటి సమస్య వచ్చిన వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు నాకున్న ప్రజ్ఞాపాఠ వాళ్ళతో నేను ఏ విధంగా దీన్ని ఎదుర్కోగలుగుతాను, ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాను, ఈ విషయాన్ని సాల్వ్ చేయడానికి నాకు ఎవరెవరు ఏ విధమైన సహాయం చేయగలుగుతారు, దీంట్లోంచి నేను బయటపడాలి అని అనుకుంటే అది లెర్నర్ థింకింగ్ అవుతుంది. సో మనిషి అనేవాడు ఎప్పుడు కూడా కష్టాలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా మనం అనుకోని తీరులో జరిగినప్పుడు కానీ ఖచ్చితంగా లెర్నర్ థింకింగ్ వైపు వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మనకు అనుభవం పెరగడమే కాకుండా మనకి ఇంకొకళ్ళకి గైడ్ చేసే స్థాయికి మనం ఎదగగలుగుతాం. సో మానసిక సమస్యల గురించి వస్తే మనం కొన్ని రకాల మానసిక సమస్యలు ఉంటాయి. అవి నిజంగా చెప్పాలంటే మనిషిని చూస్తే ఇతనికి మానసిక సమస్య ఉందా అని అనుమానం కూడా వస్తుంది. కానీ వాళ్ళు లోపల చాలా బాధపడిపోతూ ఉంటారు. మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను నేను. నేను నాది ఫీల్డ్ వచ్చి కౌన్సిలింగ్ ఫీల్డ్. రోజు అనేక మంది కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళతోటి నేను మాట్లాడుతూ ఉండటం, వాళ్ళ సమస్యలని నేను సాల్వ్ చేసి పంపించటం, అది సైకోసిసా, న్యూరోసిసా, సైకోసమాటిక్ డిజార్డరా లేదా సొమటోఫామ్ డిజార్డరా, సైకియాట్రిస్ట్ చేసేదా, సైకాలజిస్ట్ చేసేదా, లేదా సైకోమెట్రీ టెస్ట్ చేసే క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి పంపించాలా, ఇవన్నీ చూసుకుంటూ నా పరిధిలోకి వచ్చే సమస్యలని నేను ఎటువంటి మందులు లేకుండా తగ్గించే సైకోసిస్ అది మేము డీల్ చేయం. సో మీకు ఒక కేస్ స్టడీ చెప్తానన్నాను. ఆ కేస్ స్టడీ పూర్తిగా విన్న తర్వాత ఓ ఇలా ఆలోచిస్తారా, ఎందుకు ఇలా ఆలోచిస్తారు అని కూడా మీకు కూడా అనిపిస్తుంది. ఓకే, ఒక చిన్న గ్యాప్ తర్వాత ఒక బ్రేక్, ఆ బ్రేక్ తర్వాత ఆ కేస్ స్టడీని మనం నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది విన్న తర్వాత మీరు ఆలోచించండి, మనుషులు ఎందుకు ఇలాగా ఆలోచిస్తారు, తనని తనే ఎందుకు అలా మోసం చేసుకుంటూ ఉంటారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు బ్రేక్, తర్వాత మళ్ళీ కలుద్దాం.
తందమామా మా వింత గాథ వినుమారా, వింతగాథ వినుమా రావోయి సందమామ సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయి సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయి సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే
ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, స్వాగతం. మీకు ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు నేను ఒక కేస్ స్టడీ చెప్తానని చెప్పాను. ఆ కేస్ స్టడీ ఏంటో చెప్తాను. ఒక బీటెక్ చదువుకున్న స్టూడెంట్ ఉన్నాడు. 72% మార్క్స్ వచ్చాయి, డిస్టింక్షన్, మంచి స్టూడెంట్. అయితే వాళ్ళ తండ్రి నాకు ఫోన్ చేసి మా అబ్బాయికి కౌన్సిలింగ్ కావాలి అన్నాడు. నేను ఒక మామూలుగా ఒక పద్ధతి ఏంటంటే, కౌన్సిలింగ్లో ఏదో తండ్రి కొడుకు కోసం, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, అలాగా అపాయింట్మెంట్లు అడిగితే జనరల్గా వాళ్ళు వస్తారా లేదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఏదో చెప్తే వాళ్ళు వినేసి ఆ ప్రకారంగా పాటించేస్తారని అనుకోవడానికి అస్సలు వీల్లేదు. సో నేను వెంటనే ఏమన్నానంటే, ఎవరికి మీ అబ్బాయి కోసం మీరు కౌన్సిలింగ్ అడుగుతున్నారు కనుక మీ అబ్బాయిని ఒకసారి నాతో మాట్లాడమని చెప్పండి, మాట్లాడిన తర్వాత నేను తప్పకుండా అతనికి అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పాను. ఇది అతను మాట్లాడాడు. బాబు మంచి మంచి పిల్లవాడు, 72% ఇంజనీరింగ్లో నాకు మార్క్స్ వచ్చాయి, కానీ నాకు సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే, నేను ఏ పని చేద్దామనుకున్నా కూడా ఇది నాకు అవ్వదు, ఇది నాకు రాదు, ఇది నాకు రాదు అని అనుకుంటాను. అంతవరకు అనుకోవచ్చు సార్, తప్పులేదు. చాలామంది నా స్నేహితులు కూడా చాలామంది, అరే మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇది వస్తుందో రాదో మనకు తెలియదు, రాకపోవచ్చు, మనకంటే గట్టి వాళ్ళు ఉంటే మనకి రాదు అనుకుంటారు. ఇది చాలా సహజం సార్. నాదైతే చాలా విచిత్రమైన సమస్య అన్నాడు. నా సమస్య ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు చెప్పాడు, నాకు రాకూడదు, నాకు రాదు అనుకుంటే అందరూ అనుకునేదే, నాకు రాకూడదు అని నేను అనుకుంటాను. ఇంటర్వ్యూకి వెళ్తే కూడా నాకు ఈ ఉద్యోగం రాకుండా ఉంటే బాగుండును అని కూడా అనుకుంటా. రాకూడదు, రాకుంటే బాగుండును, రాకుంటేనే నేను సంతోషిస్తాను, రాకుంటేనే నేను సంతోషంగా ఉండగలుగుతాను అని అనుకుంటాను. ఇది ఎందుకు అని చెప్పి నేను చాలా ప్రయత్నం చేశాను అని అన్నాడు. మరి ఎవరికైనా చెప్పావంటే మా ఫ్రెండ్స్కి చెప్పాను, ఎంత నువ్వు ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది అంతేకాని దీనికి సొల్యూషన్ ఏముంటుంది ఎవడు చెప్తాడులే అని చెప్పన్నారు. కానీ నేను మా అమ్మకి మాత్రమే చెప్తాను, మా అమ్మ నన్ను ఓదారుస్తుంది తప్ప పాపం నాకు ఏం చెప్పాలనేది ఆమెకి సరిగా తెలియదు. అందుకని ఫోన్లేనన్నా అలా అనుకోక నాన్న, దేవుడికి దండం పెట్టుకోమ్మా, రావాలి రావాలని కోరుకో అమ్మా అని అంటుంది. నిజమేనమ్మా, నేను అలాగే అనుకుంటాను, నేను చదువుకున్నది అలాగే చదువుకున్నాను, ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు ఆ ఉద్దేశంతో చేశాను, ఇంటర్వ్యూకి వెళ్ళేది కూడా ఆ ఉద్దేశంతో చేస్తున్నాను, కానీ నాకు ఎందుకు ఇలాంటి ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అడిగితే పాపం ఆమె ఏం చెప్తారు, అలా వద్దు నాన్న తప్పమ్మా అలాగా నువ్వు మంచిగా ఆలోచించమ్మా తండ్రితోటి ఇలాంటివి డిస్కస్ చేయడు. తల్లి ఏం చేసింది, తండ్రికి చెప్పింది, ఇదో ఇలాగ అంటున్నాడు అంటే కౌన్సిలింగ్కి వెళ్దామని చెప్పు, కౌన్సిలింగ్కి వెళ్తే చేస్తారు, ఇవాళ రేపు పూర్వకాలం అంటే అదేదో మానసిక వ్యాధి, మనోవ్యాధికి మందు లేదు అని అనేవారు. మనోవ్యాధికి మందు ఎందుకు లేదు, రోడ్డు మీద తిరిగే పిచ్చివాళ్ళని కూడా జారదీసి మందులు ఇచ్చి వాళ్ళని మామూలు చేస్తుంటారని చెప్పేసి ఈరోజు కూడా న్యూస్ పేపర్లో వచ్చింది. ఒక ఆయనకి రామన్ మ్యాగ్సెసే అవార్డు ఇచ్చారు, ఆయన సైకియాట్రిస్ట్, రోడ్డు మీద అనాథల్లాగా పిచ్చివాళ్ళలా బట్టలు లేకుండా తిరుగుతున్న వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళకి తిండి పెట్టి మందులు వాడించి మామూలుగా అయ్యాక మీకు చేతనైన పని చేసుకోండి, నా దగ్గరకు వచ్చి మందులు పట్టుకెళ్ళండి, మందులు వేసుకోండి అని చెప్పి సైకియాట్రిస్ట్ చాలా గొప్ప మనిషి మానవతా దృక్పథంతో చేశాడు. ఆయనకి ఈరోజు అవార్డు ఇచ్చినట్టుగా కూడా న్యూస్ పేపర్లో వచ్చింది. మాది మందులు ఫీల్డ్ కాదు, వీళ్ళంతా నార్మల్గా ఉంటారు, చూడటానికి నార్మల్గా ఉంటారు, చక్కగా స్కొలాస్టిక్ కెరియర్లో ప్రాబ్లం ఉండదు, బాగా చదువుకుంటారు, కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వీళ్ళకి, సతమతమతం అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే ఇవాళ రేపు ఏముంది మనోవ్యాధికి సమస్యలకి సొల్యూషన్స్ చెప్పేవాళ్ళు వచ్చారు, మనవాడిది ఏమి సీరియస్గా మందులు తీసుకునే మందు కాదు కనుక సైకో కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుంది, అదేదో మీరే చేయండి, వాడు ప్రయత్నం చేసుకునేలా లేడంటే అప్పుడు తండ్రి నాకు ఫోన్ చేస్తే నేను అతనితో మాట్లాడిన తర్వాత సరేనే అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మన్నాను. సరే తీస్తే అన్నీ ఇలాగే చెప్తున్నాడు, సార్ నాకు నేను ఒక ఉద్యోగానికి వెళ్తాను, అది నాకు రాకుండా ఉంటే బాగుండు, రాకుండా ఉంటే బాగుండు అనుకుంటూ వెళ్తా ఇంటర్వ్యూ రూమ్లో కూడా, అక్కడ కూడా అలాగే మాట్లాడతాను, నాకు ఇచ్చినా నేను చేయలేనేమో అన్నట్టుగా మాట్లాడతాను, వాళ్ళు నాకు ఇవ్వరు. కానీ నాకు ఈ మధ్యకాలంలో నేను చదివిన చదువుకి నేను నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు చదువుకున్న ఒక అర్హతలు గల ఒక చిన్న ఉద్యోగానికి నేను ఒప్పుకున్నా, చాలా తక్కువ శాలరీ వస్తుంది, ఆ ఉద్యోగంలో చేస్తున్నా. కానీ ప్రతిరోజు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళగానే మా బాస్ లోపలికి పిలిచి రేపటి నుంచి నువ్వు రావక్కర్లేద్దమ్మా, లేదంటే ఈరోజు ఎలాగో వచ్చావు కనుక ఈరోజు పని చేసేసుకో, రేపటి నుంచి నువ్వు రావక్కర్లేదు అని అంటాడేమో అని ప్రతిరోజు అనుకుంటూ నేను అడుగు పెడతాను అక్కడ. మరి నాకు ఈ సమస్య ఏంటో తెలియటం లేదు, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తాను అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నువ్వే ఆలోచిస్తున్నావు కదా, నువ్వు అలా ఆలోచించకుండా ఉంటే సరిపోతుంది కదా అన్నాను. అది ఎవరైనా చెప్తే మాటే అయితే అన్నాడు, అది అంత ఈజీ అయితే మీ దాకా ఎందుకు వస్తాను సార్. ఓకే సరే, ఇప్పుడు అసలు రూట్ ఏంటో తెలుసుకోవాలి. యాక్చువల్గా ఏం చేస్తామంటే కౌన్సిలింగ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే సలహా ఇవ్వడం అనుకుంటారు, అది చాలా తప్పది. సలహాలు ఎప్పుడూ ఇవ్వకూడదు, కౌన్సిలింగ్ అంటే సలహాలు ఇవ్వడం కాదు. మన సమాజంలో కొన్ని కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని చాలా క్యాజువల్గా వాడేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ కౌన్సిలింగ్ అంటారు, ఎంసెట్ కౌన్సిలింగ్లో ఏం చేస్తారు, మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థికి ఉన్న ర్యాంక్ను బట్టి అతనికి బాబు నీకు ఇంత, అమ్మ నీకు ఈ ర్యాంక్ వచ్చింది, నీకు ఈ కాలేజీలో అయితే ఈ బ్రాంచ్లో ఈ బ్రాంచ్లో ఈ బ్రాంచ్లో ఉన్నాయి, ఈ కాలేజీలో అయితే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది, తర్వాత ప్లేస్మెంట్స్ ఉన్నాయి, చాలా మంచి రెప్యుటేషన్ ఉంది, మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, అంతా ఉన్నారు అని. ఈ కాలేజీలో అయితే ఫ్యాకల్టీ సరిగా లేరు, లేకపోతే ప్లేస్మెంట్స్ లేవు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ల్యాబ్స్ లేవు, నీ ఇష్టం అక్కడ తీసుకుంటావు ఇక్కడ తీసుకుంటావో అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. దాన్ని గైడెన్స్ అంటారు. కానీ మనం వాడేది ఏంటంటే నీ కౌన్సిలింగ్ అని పదం వాడతారు, అది యాక్చువల్గా గైడెన్స్. సో అలాగే మనం కంట్రోల్ అనే పదం కూడా చాలా తప్పుగా వాడుతూ ఉంటాం. పోలీస్ కంట్రోల్ రూమ్ అంటారు. పోలీసు రోడ్డు మీద ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారా అని అడిగితే చేస్తారు అంటారు. కంట్రోల్ అంటే ఏంటి? పూర్తిగా అదుపు చేసేయడం. ఎప్పుడు అదుపు చేయరు, రెగ్యులేట్ చేస్తారు. అంటే ఏది ఎలా వదలాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎవరు ముందెళ్ళాలి, ఎవరు ముందెళ్ళకూడదు, ఇదంతా కూడా రెగ్యులేషన్ అని అంటాం. దాన్ని కూడా మనం కంట్రోల్ అంటాం. అలాగే కౌన్సిలింగ్ అంటారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటో చెప్తాను నేను. గైడెన్స్ కాదు. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఆ ఉద్వేగాలు అంటే ఎమోషన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆ ఎమోషన్స్ని వాళ్ళు అలా మనసులో ఉంచుకుని రిపీట్ చేసి చివరికి వాళ్ళు ఆ ఉద్వేగాలతోటి వాళ్ళకంటూ ఒక మనస్తత్వాన్ని డెవలప్ చేసేసుకుంటారు. పాపం అందులోనే కొట్టు మిట్టాడు. శ్లాష్మంలో పడ్డ ఈగలాగా వాళ్ళంతట వాళ్ళు డెవలప్ చేసుకున్న ఆ మానసిక ముద్రల్లోనే ఉండిపోతూ ఉంటారు. అవి వాళ్ళు తయారు చేసుకున్నవే. వాళ్ళ ఎమోషన్స్ని కానీ వెంటిలేట్ చేసే అవకాశం ఒక సానుకూల పరిస్థితుల్లో ఇస్తే వాళ్ళు అవన్నీ బయటపెడతారు. అవన్నీ బయటపెట్టిన తర్వాత అర్థం చేసుకుని ఇప్పుడు వాళ్ళు ఎలా ఆలోచించాలి అనేది చెప్పడమే అది ఒక ప్రక్రియ. అయితే రాగానే సలహాలు ఇచ్చి వాళ్ళు మాట్లాడేదానికి అడ్డుపడిపోయి నువ్వు ఎలా అనుకుంటున్నావా, నువ్వు ఎలా అనుకున్నావా, ఇలా జరిగిందా, నీ చిన్నప్పుడు అలా జరిగిందా, ఇలా జరిగిందా అని అడ్డుపడిపోయి మాట్లాడితే అది కౌన్సిలింగ్ కానే కాదు. సో కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటంటే అలౌయింగ్ ద పర్సన్ టు వెంటిలేట్ ద ఫీలింగ్స్. అంటే మా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చిన వ్యక్తి లోపల ఉన్న భావోద్వేగాలని బయట పెట్టడానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి అతన్ని చెప్పనివ్వాలి. అవసరమైతే వాళ్ళ కళ్ళల్లో సూటిగా చూడకుండా మనం రాసుకుంటూ వాళ్ళు చెప్పేది వింటూ ఇంకా చెప్పు అన్నట్టు ఎంకరేజ్ చేస్తూ మాట్లాడకుండా ఎంకరేజ్ చేస్తే వాళ్ళలోని భావాలు భావోద్వేగాలన్నీ కూడా బయటపడతాయి. అవి పడిన తర్వాత అప్పుడు ఏం చేయాలనేది ఆలోచించాలి. ద లాటర్ పార్ట్ ఈస్ కాల్డ్ గైడెన్స్. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళ దగ్గర భావోద్వేగాలు విన్న తర్వాత వాళ్ళకి సలహా ఇవ్వడం అనేది సెకండ్ పార్ట్. అది అప్పుడు సలహాలు ఇవ్వాలి. ఏ సలహాలు ఇవ్వకుండా కేవలం విని పంపించేస్తే వాళ్ళకేం ఉపయోగం? వినటానికోసం ఎవరినో పెట్టుకోవడం కాదు కదా. అవసరమే, వినటం అవసరం, వాళ్ళు చెప్పుకోవడం అవసరం. ఆ తర్వాత మరి వాళ్ళకి సమాధానం కావాలి కదా, అప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు చెప్పాలి. సో మనం తీసుకున్న ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కేసుని విశ్లేషిస్తే తెలుసున్నది ఏంటంటే ఇతని తండ్రి చాలా సీరియస్గా ఉండే వ్యక్తి. ఆయన ఒక కాలేజీలో లెక్చరర్. ఆయన పిల్లలు బాగా చదువుకోవాలి, నేను ఒక కాలేజీలో ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాను, నా పిల్లలు చాలా మంచి మార్కులతో స్టేట్ ర్యాంకులు నేషనల్ లెవెల్ ర్యాంకులు రావాలి, గొప్ప ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవాలి అనే ఒక మానసిక దృక్పథంతో ఉన్న ఒక లెక్చరర్ ఆయన. సో ఈ పిల్లవాడిని చిన్నతనం నుంచి చదువుకో, ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని ఒక బెదరగొట్టే స్థాయిలో రోజు అతనితో మాట్లాడుతూ ఉండేవాడు. అంతేకాదు, నీ మొహం, నీకేమీ రాదు, నీకు చదువు ఎప్పుడొస్తుంది, నువ్వు నా పరువు తీయడానికే పుట్టావు, నువ్వు ఆఖరికి నేను తలెత్తుకోలేకుండా చేస్తావు సమాజంలో, నేను పాఠాలు కూడా చెప్పుకోలేక, ఏమయ్యా నీ కొడుక్కే సరిగ్గా మార్కులు రాలేదు, నువ్వేంటి ఇంకొడికి పాఠాలు చెప్పేది అని అనుకునే పరిస్థితికి తీసుకొస్తావు నువ్వు అని ప్రతిరోజు అతన్ని తిడుతూ ఉండేవాడు. హాస్టల్స్కి వెళ్తే చదివేది ఏం లేదు, ఇక్కడ కూర్చొని చదువు, ఇదే హాస్టల్ అనుకో, నువ్వు టీవీ చూడటానికి వీల్లేదు, ఏం చేయడానికి వీల్లేదు. అయితే ఇక్కడ తల్లి పాత్ర కూడా చూడాలి మనం. తల్లి ఏం చేసేదంటే, ఈ పిల్లవాడిని ఇలా మానసికంగా చాలా క్షోభ పెట్టేస్తున్నాడు ఈ తండ్రి అని చెప్పి ఆవిడ చేరదీసి, నన్న ఏం పర్వాలేదమ్మా, నువ్వు పాస్ అవుతావమ్మా, పాస్ అవ్వకపోయినా పర్వాలేదమ్మా, మంచి మార్కులు రాకపోయినా పర్వాలేదమ్మా, మీ నాన్న కోసం నువ్వేం అంత కంగారు పడిపోయి బెదిరిపోయి చదివేది కూడా మానేసి అనవసరంగా కష్టపడకు అని తల్లి ఓదారుస్తూ ఉండేది. ఇతనికి క్రమేణా క్రమేణా పెద్ద అవుతున్న కొద్దీ తండ్రి ఇతన్ని పిల్లవాళ్ళలాగే చూసి అలాగ అతన్ని ఒక అధికారికంగా మాట్లాడుతూ, నువ్వు పనికిరాని వాడు అవుతావు, దేనికి పనికి రాకుండా అవుతావు, ఒకవేళ నీకు ఉద్యోగం వచ్చినా ఊడిపోతుంది, ఎందుకంటే నీకున్న పరిజ్ఞానంకి నీకున్న జ్ఞాన సంపదకి ఎవడు ఉంచుకోడు, మూడో రోజు నిన్ను కనుక పంపించేస్తాడు, ఇలాంటివన్నీ చెప్పడం వల్ల అతను అవి ఆలోచించి 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 అతను నాకు ఎలాగే జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో అనుకోవడం. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, తల్లి ఓదార్పు కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ తండ్రి తిట్లు, తల్లి ఓదార్పు, ఈ రెండు అతని మీద చాలా ఒక రకమైన మనిషిలో ప్రవర్తనలో చాలా తేడా తీసుకుంటాయి. ఇప్పుడు ఏదో ఉద్యోగానికి ప్రయత్నించేటప్పుడు నాకు రాదు నాకు రాదు నాకు రాదు, అది అతను తను తక్కువగా అంచనా వేసుకుంటున్నాడు. అతను ఫ్రెండ్స్ కూడా చాలామంది, మనకెక్కడ వస్తుందిరా అది, ఆడ పెద్ద పెద్ద వాళ్ళకి వస్తుంది, రికమెండేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది, బాగా చదువుకున్న వాళ్ళకి, మనకంటే మంచి కాలేజీలో చదువుకున్న వాడికి వస్తుంది, మనకంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నవాడికి వస్తుంది అని అనడం మా సహజమే, ప్రతి వాళ్ళు అంటారు అది. అయితే ఇతను అలాగే అనుకుని నాకు రాకపోతే బాగుండు నేను ఎందుకు అనుకునేవాడు, అర్థమైంది ఏంటంటే మా అమ్మ ఓదార్పు కావాలి నాకు, నా అమ్మ అమ్మ ఓదార్పు కావాలి, నాకు ఉద్యోగం పోయింది అని అంటే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళానమ్మా నాకు ఉద్యోగం రాలేదు అంటే, నాన్న రెండు తిట్లు తిడతాడు, పెద్ద పట్టింపు లేదు ఆయనకి, కానీ ఏం పర్వాలేదమ్మా ఉద్యోగం ఇది కాదు ఇంకోటి వస్తుంది, లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు, ఏమీ పర్వాలేదు ఏం పర్వాలేదు అని అమ్మ చెప్పే ఆ తీయటి మాటలు పెద్ద ఓదార్పు. మీకు తెలుసున్నది ఇవాళ రేపు చాలామంది సమాజంలో ఓదార్పు కావాలి వాళ్ళకి, ఆ ఓదార్పు ఉంటే చాలు మిగతావన్నీ మర్చిపోతారు కూడా వాళ్ళు. సో అందుకని ఓదార్పు కోసం కోరుకునే ఒక మానసిక ధోరణి ఉన్నవాళ్ళు, వాళ్ళకి నాకు ఓదార్పు కావాలంటే నాకు ఏదో నష్టం జరగాలి, నాకు నష్టం జరిగితేనే నాకు ఓదార్పు దొరుకుతుంది అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. అయితే అతనికి వెరీ సింపుల్, సో ఇలా ఉండటం వల్ల ఇప్పుడు మరి ఇందులోంచి బయటకు రావాలి కదా, కౌన్సిలింగ్ దేనికోసం వచ్చాడు చెప్పుకుని వెళ్ళిపోవడానికి కాదు కదా. అప్పుడు అతనికి నేను చెప్పింది ఏంటంటే, నువ్వు ఈరోజు నుంచి కంప్లీట్గా పాజిటివ్గా మారాలి. పాజిటివ్గా మారాలంటే ఎలా మారాలి, అదే పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్గా ఆలోచించు అంటే సరిపోదు, అలా పుస్తకాల్లో రాసినవి చదివేసినా కూడా సరిపోతుందంటే సరిపోదు. దీనికి ఏం చేయాలంటే విజువలైజేషన్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేయాలి, అంటే ఒక టఫ్ మైండెడ్ ఆప్టిమిస్ట్గా అయిపోయేలా చేయాలి. అంటే ఏంటంటే ఏదైనా సరే పాజిటివ్గా తీసుకున్నది, ఏదైనా సరే నెక్స్ట్ భయం అనేది లేకుండా చేయాలి, ఏదైనా కానీ నేను ఫేస్ చేస్తాను. అలాగే కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, అంతే తప్ప కృంగిపోకూడదు, అలాగే ఎవడైనా పొగిడితే పొంగిపోకూడదు. అంటే విమర్శలకి మనం కొంచెం అతీతంగా ఉండాలి. ఇలాంటివన్నీ ట్రైనింగ్ ఇచ్చి రకరకాలుగా, అలాగే ఈ థింకింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, మన లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం, థాట్స్ అనేవి రావు, వాటిని మనం క్రియేట్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి, అది కంప్లీట్గా మన ఆలోచన తీరు మీదే ఉంటుందని లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. సో అందువల్ల అది ఆలోచన తీరు ఎలా ఉండాలి, అని ఎలా ఆలోచించాలి, అది కంప్లీట్గా మనదే బాధ్యత అని నమ్మడానికి కావాల్సిన సమాచారం అంతా ఇచ్చి, విజువలైజేషన్ ఎక్సర్సైజెస్ అలాగే కొంత రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అని చెప్పి థింకింగ్ ప్రాసెస్లో మనం చేయాల్సింది ఏంటి, సెల్ఫ్ టాక్ ఎలా ఉండాలి, సెల్ఫ్ టాక్ అంటే తనతో తను మాట్లాడుకోవడం, అంటే పైకి మాట్లాడుకోవడం కాదు, తను ఆలోచించేటప్పుడు తన గురించి తను ఏం మాట్లాడుకుంటుంది, తన మీద తన శక్తి సామర్థ్యాలని తను ఎలా వినియోగించుకోవాలి, ఇవన్నీ ఒక కోర్సు లాగా కొన్ని సెషన్స్ ఒక 5, 4, 6 సెషన్స్ లో చెప్పి వెళ్ళిన తర్వాత అతను ఆ ఉద్యోగంలో వాళ్ళని వెళ్ళి అడగడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత, సార్ నేను ఆల్రెడీ 8 రోజుల నుంచి వర్క్ చేస్తున్నాను, కానీ నాకు మీరు శాలరీ పెంచితే నేను చేద్దాం అనుకుంటున్నాను, శాలరీ పెంచకపోతే నాకు నేను అండర్ సెల్లింగ్ అని నేను నాకు ఒక ఫీలింగ్ ఉంది, నేను చదువుకున్నది ఇది, మీరేమో డిప్లొమా హోల్డర్స్ చేత కూడా చేయించుకుంటున్న పనినే నేను ఇంకా బాగా చేస్తున్నాను, ఇంకా పెద్దవాళ్ళు నాకంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు చేసేవి కూడా నేను చేస్తున్నప్పుడు నాకు మీరు ఇచ్చే శాలరీ సరిపోవట్లేదు, మరి నాకేమైనా శాలరీ ఇస్తారా అని ధైర్యంగా అడగడానికి వెళ్ళాడు. అది జస్ట్ ఒక 1 వీక్లోనే అడగగానే వాళ్ళు ఏమన్నారంటే తప్పకుండా మరి పెద్దవాళ్ళతో మాట్లాడి నిర్ణయించి చెప్తామన్నారు. ఎప్పుడు అడగిన వాడు అడిగాడు, మనకి తక్కువ శాలరీ చేస్తుంటే మనం ఎందుకు ఇవ్వాలి, డబ్బులు మిగులుతాయని మిగులుతున్న ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక మంచి పిల్లవాడు బయటకు వెళ్ళిపోకుండా మనం అతని చేత పని చేయించుకుంటాం కనుక దానికి తగ్గట్టుగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించుకుని తప్పకుండా నీకు జీతం పెంచుతాం అని చెప్పి జీతం పెంచారు. పెంచిన తర్వాత ఆ జీతం పెరగడంతో పాటు అతను ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. అతను మానసికంగా అతను ఇన్నాళ్ళు ఎలా ఆలోచించాడు, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో రెక్టిఫై చేసుకుని ఆలోచించి ఇప్పుడు ఎందుకంటే పెద్ద ఉద్యోగానికి ఈ అనుభవంతో ఇంకా బెటర్ శాలరీ వచ్చి ఇంకా పెద్ద ఆర్గనైజేషన్ దేనికైనా వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం అతనికి నాకు రాదు, నాకు రాకూడదు, నాకు రాకపోతే మా అమ్మ నన్ను ఓదారిస్తే నాకు సంతోషంగా ఉంటుంది అనే మానసిక బలహీనత నుంచి అతను ఖచ్చితంగా బయటపడ్డాడు. ఇలాగా మనసులో మన మానసిక ముద్రలను మార్చుకోవడం, దీన్ని ఇంగ్లీష్లో మైండ్ మేనేజ్మెంట్ అంటాం. మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మనసులో మన ఆలోచన తీరుని మనకి కావలసినట్టుగా చేసుకోవటాన్ని మైండ్ మేనేజ్మెంట్ అంటారు. అది అతను ఖచ్చితంగా ఫాలో అయ్యి అలా చేసి బయటపడ్డాడు. ఇలాగే మనం రకరకాల కేస్ స్టడీస్ వాటిల్లోంచి వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది నేను రకరకాల ఎగ్జాంపుల్స్ తోటి చెప్తూ ఉంటాను, సబ్జెక్టు చెప్తూ ఉంటాను. అలాగే మీ పార్టిసిపేషన్ కూడా ఉండి ప్రశ్నలు వేస్తే వాటికి కూడా జవాబు చెప్తూ ఇంకా మంచి చక్కటి ఒక కాన్వర్సేషన్ లాగా, అంటే మీరు అడిగేది నేను చెప్పేది, నేను అడిగేది మీరు చెప్పేది, ఒక అది కానీ అలా జరుగుతూ ఉంటే ఒక కాన్వర్సేషన్ పెరిగితే ఇంకా బాగుంటుందని తలుస్తూ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ మరొక కొంత సమాచారంతో మేము ముందుకు వస్తాను.
పరుగున పరుగున అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ అందరికి, మరోసారి స్వాగతం. ఇప్పుడు మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గురించి చర్చించుకుందాం. బిహేవియరల్ సైంటిస్ట్స్ అంటే మానవ ప్రవర్తన మీద రీసెర్చ్ చేస్తూ ఉండే సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఒక ప్రిన్సిపల్ ఉంది, దాని మీద మనిషి ప్రవర్తన అంతా ఆ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది అంటారు. దాన్ని పెయిన్ అండ్ ప్లెషర్ అంటారు. పెయిన్ అండ్ ప్లెషర్ అంటే మనిషి ప్లెషర్ కోసమైనా ఒక పని చేస్తాడు, లేదా పెయిన్ అవాయిడ్ చేయడం కోసమైనా పని చేస్తాడు. ఈదర్ టు అవాయిడ్ ద పెయిన్ ఆర్ టు గెట్ ప్లెషర్, ఇదే ప్రిన్సిపల్ మీద మనిషి ప్రవర్తన ఉంటుంది అని చెప్పి బిహేవియరల్ సైంటిస్ట్స్ ప్రతి ఒక్కడి నుంచి చెప్తున్నారు. ఎలాగో చూద్దాం. ఒక చిన్న పిల్లవాడిని తీసుకుందాం, కేవలం ఒక ఎల్కేజీలో జాయిన్ అయ్యాడు, 3 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఎల్కేజీలో జాయిన్ అయ్యాడు. వాడికి పెద్ద లోకజ్ఞానం ఉండదు, అంతా తల్లి తండ్రి ఆ కుటుంబ సభ్యులు తప్ప పెద్ద లోకజ్ఞానం ఉండదు. ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు. ఆ స్కూల్కి వెళ్ళే పిల్లాడి దగ్గర నుంచే కాదు, మన ఇంట్లో ఉండే పసిపిల్లలు, 7 నెలల పిల్లలు కూడా ఆ పెయిన్ ప్లెషర్ ప్రిన్సిపల్ మీదే నడుస్తారు. మనం అది మరీ అంత చిన్న పిల్లల్ని తీసుకోకుండా ఈ ఎల్కేజీ పిల్లవాడిని తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. మీరు స్కూల్కి వెళ్ళాలి అంటే అక్కడ ప్లెషర్ ఉండాలి. ఏంటి ప్లెషరు? వాడి వయసు పిల్లలు చాలామంది ఉంటారు, అక్కడ టీచరు ఆటలు ఆడిస్తుంది, పాటలు పాడిస్తుంది, బొమ్మలు చూపిస్తుంది, అందరూ ఒకళ్ళనొకళ్ళు కొత్తగా చూసుకుంటూ ఉంటారు, టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటారు, ఓపెన్ చేసుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు పెట్టుకుంటారు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకేమి ఇన్హిబిషన్స్ ఉండవు. అలాగే ఆయాలు వస్తారు, వచ్చి టిఫిన్ ఎవరైనా తినకపోతే తినిపిస్తారు. ఒకవేళ అమ్మన అమ్మగాని వచ్చి మధ్యలో టిఫిన్ తినిపించాలంటే తినిపించవచ్చు. స్కూల్ డ్రెస్, ఒక బ్యాగ్, ఒక వాటర్ బాటిల్, ఇదంతా కూడా వాళ్ళకి ప్లెజర్ ఇస్తుంది కనుక ఆ స్కూల్కి ఆ ప్లెజర్ కోసం వెళ్తారు. బాగుంది, ఇదంతా బాగానే ఉంది వినటానికి. చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా స్కూల్కి వెళ్లకుండా అని, ఒక అనుమానం కూడా వస్తుంది మనకి. అయితే వాడికి స్కూల్కి వెళ్ళడం అనేది పెయిన్ అన్నమాట. ఎందుకు? ఇంటి దగ్గర ప్లెషర్. ఇంటి దగ్గర ఉంటే అమ్మ గారం, నాన్నగారం, వీడు ఏడుపు మొహం పెడితే అమ్మకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. పోలే నాన్న ఈరోజు వద్దులే అమ్మ, రేపు ఎల్లిగానలే స్కూల్కి అంటుంది. ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చు, లేదా నానమ్మ తాతయ్య ఉంటే వాళ్ళ గారాము. ఇదంతా ఇంటి దగ్గర ప్లెషర్ ఉంటుంది, స్కూల్ వాడికి పెయిన్. అయితే స్కూల్ ప్లెషర్ ఉండడం వల్ల ఇంటి దగ్గర పెయిన్ ఉందని కాదు అర్థం. ఇంటికంటే స్కూల్ దగ్గర ప్లెజర్ ఉంటుంది, అందరినీ కలవచ్చు ఇంతకుముందు మనం అనుకున్నది. అలా కాకుండా ఇంటి దగ్గర ఉండే గారాబం స్కూల్లో ఉండదు కనుక స్కూల్ అవనికి ఇంటి దగ్గర ప్లెజర్ న్యాచురల్గా, వేరేది అంత ప్లెజర్ ఇవ్వదు. అందుకనే మనం ఏమంటాం, ఇదర్ టు గెట్ ద ప్లెజర్ ఆర్ టు అవాయిడ్ ద పెయిన్ అంటాం. అయితే ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళనని ఏడుస్తున్నాడు, ఎందుకు, వాడికి ఇంట్లో ప్లెజర్ ఉంది, వాడు ఫ్రీగా కూర్చోవచ్చు, చక్కగా టీవీ చూడొచ్చు, నాయనమ్మ తాత తాతయ్య చేసే గారాబాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఇంట్లో కూర్చోవచ్చు అనుకుందాం. మరి స్కూల్కి వెళ్ళడం పెయినే, ఎందుకంటే రైమ్స్ చెప్పిస్తారు, స్ట్రిక్ట్గా ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కనుక అక్కడ వాడికి అది పెయిన్గా కనిపిస్తుంది, వాడు అక్కడ ఎంజాయ్ చేయడు. సో కానీ తల్లి కానీ, నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే నీతో మాట్లాడను, నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిందే, స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాల్సిందే అని చెప్పి కోపంగా ఉండి అలిగి వాడితో మాట్లాడడం మానేస్తే మళ్ళీ వాడికి అది పెయిన్గా అనిపిస్తుంది. అది పెయిన్గా అనిపించినప్పుడు న్యాచురల్గా స్కూల్కి వెళ్ళడం ఒక ప్లెజర్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ పెయిన్ అనేది ఉంటే అక్కడ ప్లెజర్, అప్పుడు నిజంగా స్కూల్లో అలా ప్లెజర్ ఏమి ఉండదు ఆ పిల్లవాడికి. కానీ ఇంట్లో పెయిన్ ఉంది కదా, ఈ పెయిన్ కంటే ఆ పెయిన్ బెటర్ అనుకుని అది దాన్ని స్లోగా ప్లెజర్గా మార్చుకుంటాడు. సో ఈ రెండిట్లో ఏది మోర్ పెయిన్ఫుల్ అనేది చూస్తారు. సో అప్పుడు ఏం చేస్తాడు, ఇంట్లో అమ్మ అలగడం కానీ మాట్లాడకుండా, నువ్వు మాట్లాడినా కూడా నువ్వు నాతో మాట్లాడుకు, నేను నీతో మాట్లాడి పో అని అన్న, అన్నం పెట్టకుండా అక్కడ పెట్టేసి తింటే తినలేక మానేసి అని అలా అంటే వాడికి అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మీ స్కూల్లో పెయిన్ చాలా తక్కువగా అనిపిస్తుంది, అప్పుడు అది ప్లెజర్ కింద తీసుకుంటాడు అన్నమాట. సో అక్కడికి స్కూల్కి వెళ్ళటం మొదలు పెడతాడు. సో ఇలాగ ఈ పెయిన్ అండ్ ప్లెజర్ అనే ప్రిన్సిపల్ మనకి జీవితంలో ఒక చిన్న పిల్లవాడు, పసి పిల్లవాడికే కాదు, ఎల్కేజీలో జాయిన్ అయిన వాడికే కాదు, ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరికీ కూడా ఈ పెయిన్ ప్లెజర్ అనే ప్రిన్సిపల్ మనకి జీవితంలో మనకి ఎదుట పడుతూనే ఉంటుంది, దాని నుంచే మన ప్రవర్తన కంప్లీట్గా ఉంటుందని చెప్పి అంటారు. ఇది ఈరోజు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలామంది వాయిదాల మనస్తత్వంతో ఉంటారు, అంటే వాళ్ళకి ప్రతి పని కూడా వాయిదా వేసేయాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వేస్తారు అంటే, ఒక ఈరోజు ఈ టైం ఈ ఖచ్చితంగా చేయాలి అనేది వాళ్ళకి ఉండదు. వీళ్ళలో చాలామందికి డెడ్ లైన్ సైకాలజీ ఎక్కువ అలవాటు పడుతుంది. అంటే వాళ్ళకు ఒక డెడ్ లైన్ పెట్టి ఆ టైంకి నువ్వు చెయ్యాలి అంటే అప్పుడు మాత్రమే చేస్తారు, మిగిలినవన్నీ కూడా వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే లేదు. మరి మరి కొంతమందికి అలా ఉండదు, ప్రతిరోజు టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి వాయిదాల మనస్తత్వం ఉండదు. అంటే అస్సలు వాయిదా వేయకుండా ఉంటారా ఎవరైనా అంటే, లేరు, ప్రయారిటీని బట్టి కొన్ని వాయిదాలు వేస్తాం. ఎంతో చక్కగా ప్రతి పనిని నిర్వహించుకోగలిగిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా ఒక్కోసారి వాయిదా వేస్తాడు. అంటే అతను వాయిదా వేయడానికి, ఆమె వాయిదా వేయడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళకి చాలా పనులు ఉన్నప్పుడు ఏది ముఖ్యం ఏది అంత ముఖ్యం కాదు చూసుకుని అతి ముఖ్యమైన పనులని అటెండ్ అవడంలో కొన్నిటిని వాయిదా వేస్తారు. అది అలా కాకుండా ఏదో విధంగా కూర్చుని అలా కాలక్షేపం చేసేస్తూ అతి ఇంపార్టెంట్ అయిన విషయాలను కూడా చేయకుండా తర్వాత నష్టపోయిన తర్వాత అప్పుడు చేసి ఉంటే బాగుండేది, ఇప్పుడు రూల్స్ మారిపోయేట, అలాగే చాలామంది ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాగా. అంటే ఆస్తులు అంటే చెప్తాను, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను ఒక రెండు ప్లాట్లు కొన్నాడు ఇద్దరు పిల్లల కోసం. అది కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు వాళ్ళు, ఆ అమ్మను డబ్బులు కట్టాం, వాడు రీసీట్ ఇచ్చాడు, అక్కడ పోతుందిలే అని చెప్పి వాయిదా వేశాడు. అది అలాగ ఒక రెండేళ్ల తర్వాత ఒకసారి ఇప్పుడు డబ్బులు తీసుకుని ఆ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ కోసం అని వెళ్తే మా ఆఫీస్ మూసేసి ఉంది. ఇదేంటి ఆఫీస్ మూసేసి ఉందని చెప్పి అక్కడ ఎంక్వైరీ చేస్తే, వాళ్ళు ఎవరు మాకు తెలియదు, మాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడో ప్లాట్లు అమ్మేసుకున్నారు, క్లోజ్ చేసేసారు, వెళ్ళిపోయారన్నారు. అందులో మోసం ఏం చేయలేదు, ప్లాటింగ్ చేశారు, అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు, అయిపోయింది, అది ఆ వెంచర్ అయిపోయింది, వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు క్లోజ్ చేసుకు వెళ్ళిపోయారు అంటే, ఒక్కొక్క వెంచర్ కి ఒక్కొక్క కొత్త ఆఫీస్ పెడతారా అంటే, ఆ పార్ట్నర్స్ ఇంకా ఫర్దర్ వాళ్ళు కలిసి బిజినెస్ చేసే ఉద్దేశం లేదు కనుక విడిపోయారు. అయితే ఇతనికి ఎవరైతే ఆ ఇది అమ్మారో, ఈ ప్లాట్ అమ్మారో, ఆ ఏజెంట్ను పట్టుకున్నాడు. వాడు ఏం చేశాడు, ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఈ వెంచర్ స్టార్ట్ చేశారో ఆ పార్ట్నర్స్లో ఎవరో ఒక ఆయన ఒక అతన్ని చెప్పి, అతన్ని పట్టుకో మరి బాధ్యత ఉంది కదా అని అడుగు అని అతని దగ్గరికి వెళ్ళమన్నారు. అతను ఈ కేసు విన్న తర్వాత, ఇది నా పార్ట్నరు నేను విడిపోయాం, నేనేం చేయలేను, నాది పార్ట్నర్షిప్ అందులో ఓన్లీ 25%, 75% అతనిది, నువ్వు వెళ్ళి అతను అడుగు అన్నాడు. అతను ఎక్కడుంటాడంటే నాకు తెలియదు అన్నాడు. సో అలాగే తిరిగి ఆఖరికి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు చేసేది ఏం లేదు, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కనుక అతన్ని మేము పిలిచి మాట్లాడగలము, అంతే తప్ప నువ్వు అరెస్ట్ చేయమంటే చేస్తాం, కోర్టుకి వెళ్ళాలి, అది ఎప్పుడు తేలుతుందో ఏమో తెలియదు, మీకు మీకు గొడవలు అవుతాయి అనవసరంగా, ఏదో వెళ్ళి కాంప్రమైజ్ అవ్వడానికి సలహా ఇచ్చారు. ఆ కాంప్రమైజ్కి ఆయన చాలా అసలు ఊహించని దారుణమైన కాంపన్సేషన్ ఇస్తాన్నాడు అతను. అంటే 14 లక్షలు ఉన్న చోట ఓ 2 లక్షలతో సరిపెట్టుకుంటే సరిపెట్టుకో, అది నువ్వు రాలేదు ముందుకు రాలేదు, వాడు ఎవడికో రిజిస్ట్రేషన్ చేసేసావు అన్నారు. లీగల్గా ప్రొసీడ్ అయితే అవ్వు, మేము రెడీగా ఉన్నాం, నేను డబ్బు కట్టాను కదా, రిసీట్లు అన్నీ చూపిస్తే, నువ్వు చూపిస్తున్నావు కోర్టుకు వెళ్ళు, అవి మేము ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. వాళ్ళు ముదిరిపోయిన వాళ్ళు వ్యాపారంలో, సో ఈ కోర్టుకు వెళ్ళి రోడ్డు మీద బెదిరింపులు, మా మీద కోర్టుకు వెళ్తావా అని ఇలాంటివన్నీ వస్తాయి, ఎందుకని చాలామంది సలహా ఇస్తే ఆ విధంగా కాంప్రమైజ్ అయిపోయి 14 లక్షలు పోగొట్టుకొని అందులో 2 లక్షలకు మాత్రమే ఒక సింగిల్ ప్లాట్ని తీసుకుని, 2 ప్లాట్లు రావాల్సిన చోట ఒక ప్లాట్ తోటి అతను అలా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఈ కేసు ఎందుకు చెప్పానంటే, వాయిదాలతోటి లక్షలే కాదు సంబంధ బాంధవ్యాలను కూడా పోగొట్టుకున్న అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ మనం పాయింట్లోకి వస్తే, ఈ పోస్ట్పోన్మెంట్ అనేది మనం అది ఒక రకమైన డిజార్డర్, అది ఆ డిజార్డర్ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం. ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. మనం వాయిదాలు వేయటం వల్ల ఎప్పటి వరకు నష్టపోయినవి ఏ ఉన్నాయి అనే ఒక లిస్ట్ తయారు చేసుకుని, ఆ లిస్టుని ఎంత ఒక ట్రిగ్గర్లో వాడుకోవాలి. ఎలా అంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా మార్నింగ్ లేచినప్పుడు కానీ ఏదైనా పని మొదలెట్టేటప్పుడు ఒకసారి ఆ లిస్ట్ వైపు చూడాలి, అంటే ఇంతవరకు నేను ఇన్ని నష్టపోయాను అని. అయితే ఆ లిస్టుని చూసి కృంగిపోకూడదు, కృంగిపోవడానికి వాడుకునే లిస్ట్ కాదు అది. ఈ లిస్ట్ చూసి నేను ఈ విధంగా వాయిదాలు వేయటం వల్ల చాలా నష్టపోయాను, ఇక ముందు మాత్రం నేను ఏ రోజు కూడా వాయిదాలు వేయను, ఇన్ని ఇప్పటి వరకు జరిగిన అన్యాయం జరిగింది నాకు చాలు, ఇంక నేను వాయిదాలు వెయ్యను అంటే, అంటే మనం అది దెబ్బతిన్నాం, ఆ దెబ్బతిన్నాం కనుక అది చూసి కృంగిపోయి బాధపడిపోకుండా ఇక మాత్రం నేను జీవితంలో వాయిదా వెయ్యను అని మనకి మనం కాషన్ చేసుకునేలాగా ఒక లిస్ట్ తయారు చేసి, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఏదో పుస్తకాల్లో చదివి చెప్తున్నది కాదు, ఇది అనుభవపూర్వకంగా నేను ఎంతో మందికి చెప్పిన ఈ సలహాని వాళ్ళు వాడి ఇది ఒక టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. మేము ఆ లిస్ట్ చూసుకొని, అమ్మో ఇంకా నేను వాయిదా వేయను, చాలు నష్టపోయింది చాలు అని చెప్పి ఉరుకులు పెడుతున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకు నేను కూడా పరీక్షించుకున్నాను, నేనేమి అతీతుణ్ణి కాదు దేనికి. సో చిన్న చిన్నవి ఏమైనా నష్టపోయాను ఉంటే రాసుకొని, అలా చేయటం వల్ల నేను ఏ రోజైతే లాభం పొందానో అలాగే నేను నా క్లయింట్స్ అందరికీ చెప్పాను, వాళ్ళందరూ కూడా లాభం పొందారు. అయితే ఇక్కడ ప్లెజర్ ఏంటి, మరి మీరు వాయిదాల గురించి చెప్తున్నారు, ప్లెజర్ పెయిన్ ప్రిన్సిపల్ చెప్పారు, లింక్ ఏంటి అని. ఎలా ఉంటుందంటే, ఏదో ఒక పని చేయాలి, అది పెయిన్ఫుల్ అనిపించింది అనుకుందాం, నాకు ఇప్పుడు ప్లెజరబుల్గా ఏముందో దాని మీద నేను గడిపేస్తాను. కానీ అలా కాకుండా మనం అది పెయిన్ అనిపిస్తుంది, ఇది ప్లెజర్ అనిపిస్తుంది కనుక అది పెయిన్ కాదు, నేను ఇలా గడిపేయడమే పెయిను, అది పనిచేయడంలో ప్లెజర్ని సంపాదించాలి అనే మనస్తత్వం మార్చుకోవాలి. అంటే నేను ఏదో ఇప్పుడు సపోజ్ నాకు ఏదో ఇవాళ ఒక పని ఉంది, ఈ పని చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బుక్ చదవాలి, ఒక 30 పేజీలు బుక్ చదవాలి. అది బుక్ చదివే ముందు న్యూస్ పేపర్ తీసి న్యూస్ పేపర్ అలా చదువుతూ చదువు ఏదో అంటే అది చదవడం ఇది చదవడమే కదా అంటే, నిజంగా చెప్పాలంటే న్యూస్ పేపర్ వల్ల నాకు వచ్చే లాభం లేదు అనుకున్నప్పుడు, అలా నా బుక్ చదివితే నాకు లాభం ఉందనుకున్నప్పుడు నేను ఆ బుక్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనకి తెలియకుండానే మనం ఇంతకు ముందు అనుకున్న బీటెక్ స్టూడెంట్ కేసులో లాగా నాకు మంచి జరగకూడదు నాకు మంచి జరగకూడదు అన్నట్టుగా, ఇక్కడ ఏంటంటే ఇది ఆ బుక్ చదవడం అనేది ఒక పెయిన్ లాగా అనుకుని, పేపర్ చదవడం అనేది ఒక ప్లెజర్ లాగా అనుకుని, ఇలాగ ఇవన్నీ కూడా మన మనస్తత్వం అంతే సింపుల్గా. సో ఇప్పుడు ఏం చేయాలి, న్యూస్ పేపర్ అనేది నాకు పెయిన్, బుక్ చదవడంలో ప్లెజర్ ఉందనుకుని మార్చుకుని ఆ బుక్ని మొదలు పెట్టాలి. అయితే దీనికి నేను ఒక చిన్న విషయం చెప్తాను, ఇది మన స్కూల్ డేస్లో నేర్చుకున్నది, ఏదో పెద్ద సైన్స్ రాకెట్ సైన్స్ చెప్పట్లేదు. అన్ని రోజు కళ్ళ ముందు మన దైనందిన జీవితంలో మనందరికీ ఎదురుపడే రకరకాల సంఘటనలే నేను ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాను. మనం స్కూల్లో ఒక గొప్ప విషయాన్ని నేర్చుకున్నాం చిన్నప్పుడే ఎల్కేజీ నుంచే, అదేంటంటే స్కూల్ ఫస్ట్ బెల్ 8 గంటలకు మోగుతుంది, అప్పటికే మనం వెళ్ళిపోవాలి లేకపోతే గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్లో అటెండ్ అవ్వాలి, తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి, తర్వాత ఫస్ట్ అవర్లో ఫలానా సబ్జెక్టు ఫలానా టీచర్ వచ్చి చెప్తారు, సెకండ్ అవర్లో ఫలానా టీచర్ ఫలానా సబ్జెక్ట్ చెప్తారు, థర్డ్ పీరియడ్లో ఫలానా టీచర్ వచ్చి చెప్తారు. ఇలాగా మనకు తర్వాత లాంగ్ దానికి లంచ్ బ్రేక్ ఉంటుంది, మధ్యాహ్నం సెషన్స్ ఏముంటాయి, లాంగ్ బెల్ ఎప్పుడు ఉంటే, ఇలా ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారంగానే మనం ఆ స్కూల్ నడుస్తూ ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్కి వెళ్తే ప్రతిరోజు ఎన్నో రైళ్ళు బయటకు వెళ్తూ ఉంటాయి, అలాగే ఎన్నో ఊళ్ళ నుంచి ఆ రైల్వే స్టేషన్కి కొన్ని ట్రైన్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, అటుకో టైం టేబుల్ ఉంటుంది. అలా క్రమశిక్షణతో చేస్తే టైం టేబుల్ ప్రకారంగా చేసుకుంటూ పోయి ఈ పీరియడ్కి టీచర్ వచ్చి పాఠం చెప్పాలి, ఈ టైంకి ట్రైన్ ఈ స్టేషన్ వదిలేసి వెళ్ళిపోవాలి అనేది ఒక టైం టేబుల్. దాన్ని ఇంకొక పదం ఏంటి, షెడ్యూల్ అంటాం. అలా చేసుకుంటే ఖచ్చితంగా ఈ వాయిదాల రోగం నుంచి బయటపడవచ్చు, పెయిన్ అండ్ ప్లెజర్ని కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఇలా చేసుకోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ జీవితాన్ని ఎంతో సంతోషంగా మనం చేసుకోవచ్చు, మానసిక ముద్రల్ని మార్చుకోవచ్చు, మానసికంగా మనం సంతోషంగా ఉండటం ఏం గనక ఇలాంటి మంచి మంచి సబ్జెక్ట్స్ తోటి మళ్ళీ వారం మీ ముందుకు వస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ చెప్పి ఈ నెంబర్లు ఫోన్ నెంబర్లు కూడా తీసుకుని ఫోన్ చేసి మీరు మంచి మంచి ప్రశ్నలు వేస్తే చక్కటి ప్రోగ్రామ్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో స్టార్ట్ చేసిన కనుక మళ్ళీ వచ్చే వారం కలుగుదాం. అంతవరకు సెలవు, మీ సత్య నాగేష్.
ఇప్పటి వరకు మీరు విన్నారు మైండ్ మీడియా సమర్పించు మనోబలమే మహాబలం కార్యక్రమం, August 1, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.